ముసుగు. రచన కిరణ్ విభావరి. తన స్టూడెంట్స్ని కన్నబిడ్డల్లా చూసుకున్న వ్యక్తి ఆయన. కానీ ఆయన మీద నింద వేసింది ఒక అమ్మాయి. తట్టుకోలేకపోయారు ఆయన. తల ఎత్తుకొని తిరగలేక తను చాలించారు. నవతరం అభ్యుదయ రచయిత్రి కిరణ్ విభావరి గారు రచించిన ముసుగు కథ మన తెలుగు కథలు .com ప్రచురింపబడింది. మీకు ఈ కథ చదివి వినిపిస్తోంది మీ మనోజ్. ఇక కథ ప్రారంభిద్దాం. గీత, నీకు ఈ విషయం తెలుసా? మన హేమకుమార్ సార్ ఇక లేరు, పాపం సూసైడ్ చేసుకున్నారు. కవిత పరిగెత్తుకుంటూ వచ్చి రొప్పుతూ ఈ విషయం చెప్తుంటే మనసంతా చేదుగా అయిపోయింది. ఏంటి నువ్వు చెప్పేది, సరిగ్గా తెలుసుకున్నావా? ఇంకా నమ్మకం కలగక దాన్ని అడిగాను. కళ్ళారా చూసొచ్చాను, శవాన్ని పోస్టుమార్టం చేసి తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మగారిని ఓదార్చడం ఎవ్వరి వల్ల కావట్లేదు, కవిత చెప్పుకుంటూ పోతోంది. పాపం సూసైడ్ కాదే, చంపేశారు, వాళ్లే చంపేశారు, ఏదో లోకంలో ఉండిపోయాను. కాదే సూసైడ్ చేసుకున్నారు, పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చారుగా, చెబుతున్న కవితకు అర్థం కావట్లేదు నా అభిమతం. ఆయన మరణ వార్త విని అలాగే కూర్చుండిపోయాను. కదిలే ఓపిక కూడా లేకుండా పోయింది. కవిత కూడా వచ్చి పక్కన చేరి భుజంపై చేతులు చుట్టి ఓదార్చే ప్రయత్నం చేస్తోంది. ఏం చెప్పను, ఎలా చెప్పను దానికి? నాలో విజ్ఞాన సముపార్జనతో పాటు వివేకం ఎలా పెంచుకోవాలో తెలియజెప్పిన నా అభిమాన గురువు. చిన్న చిన్న విషయాలకు కృంగిపోకుండా బతుకు నావను ఓడుపుగా ఎలా నడపాలి ఉదాహరణతో నేర్పించిన ఆచార్యుడు. ఓటమికి నేను కృంగిపోతే ఓదార్పు మాటలు చెప్పి నాలో చైతన్యం తెచ్చిన తండ్రి లాంటి వ్యక్తి. ఇలా ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారంటే ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. ఇది కలా నిజమా అనే సందిగ్ధంలో పడిపోయాను. ద్రోణాచార్యుడికి అర్జునుడు ఎలాగో నేను ఆయనకు అలా. ఎన్నో వేడివేడి చర్చలు, వాదోపవాదనలు మా మధ్య దొర్లేవి. ఒకవేళ నేను చెప్పే విషయంలో మంచి ఉంటే దాన్ని వినయంగా అంగీకరించే సుగుణం ఆయన సొంతం. బాగా గుర్తు, ఒకసారి ఎవరో ఐఏఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు అన్న వార్త చదివి చాలా బాధపడ్డారు ఆయన. పాపం ఎంత అందంగా ఉన్నాడు, ఆయన భార్య పిల్లల గురించి ఆలోచించలేదా? ఈయన రాసిన ఎన్విరాన్మెంట్ అనే పుస్తకం చాలా బాగుంటుంది, సివిల్స్ రాసే వాళ్ళందరూ అది తప్పకుండా చదువుతారు. పాపం అన్నీ ఉండి ఇలా చేసుకోవడం మూర్ఖత్వం, తప్పు జరిగితే ఎదిరించాలి, అంతేగాని ఇదే పరిష్కారం అన్నారు ఆయన. ఆయన నన్ను అడిగినప్పుడు ఇంతకీ ఆ ఏఎస్ అధికారి ఎందుకు తన జీవితాన్ని ముగించుకున్నాడు సార్ కుతూహలంతో అడిగాను. వ్యవస్థ మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడమ్మా. మరి ఆయన చావుకి కారణం వ్యవస్థ కదా సార్? వ్యవస్థలో మంచి చెడు రెండూ ఉంటాయి, అన్నిటికీ పరిష్కారం చావే అయితే ఈ ప్రపంచం ఎప్పుడో శ్మశానం అయ్యేదమ్మా. మన వ్యవస్థ కూడా జపాన్ లాగా ఉంటే ఎంత బాగుండేదో కదా సార్? నేను ప్రశ్నించాను. బాగుంటుంది, కానీ అన్ని విషయాల్లో జపాన్ని ఆదర్శంగా తీసుకోలేమమ్మా. నీకు విషయం తెలుసా, జపాన్లో అత్యాచారం చేసిన వారిపై ఎటువంటి శిక్ష ఉండదు, పైగా ఆడవారి వస్త్రధారణపై వారి శరీర ఆకృతిపై బోలెడన్ని ఆంక్షలు పెడతారు. అవునా సార్? నిజంగా నాకు తెలీదు, జపాన్ చాలా గొప్ప దేశం అంటుంటే అలా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అమాయకంగా అడిగితే నేను చెప్పాను కదా, ఏ దేశంలో అయినా మంచి చెడు రెండూ ఉంటాయి, మంచిని పెంపొందిస్తూ చెడుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. చేతిలో ఉన్న పుస్తకం పక్కన పెడుతూ చెప్పారు. మా ట్యూషన్లో చాలా మటుకు ఇవే ప్రశ్నలుంటాయి. నాకన్నా మహా అయితే ఒక 10 సంవత్సరాలు పెద్ద వయసు ఉంటుందేమో, ఎప్పుడు అమ్మా అనంటూనే సంబోధిస్తారు, ఏ విషయాన్ని అడిగినా కూలంకషంగా వివరణ ఇస్తారు, ఎప్పుడు చేతిలో ఏదో ఒక పుస్తకం తప్పకుండా ఉంటుంది. ఇదే మీ ఆయుధం కదా సార్ అని నేను అడిగితే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటారు కదమ్మా, అందుకే వీలైనంత జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాను అని చిరునవ్వు నవ్వుతారు. అలాంటి మనిషి ఇలా ఈరోజు వివేకం మర్చిపోయి ఆత్మహత్య చేసుకున్నారు. వివేకం అంటే గుర్తొచ్చింది, ఆయనకు వివేకానందుడు అంటే ఎంతో అభిమానం, ఎప్పుడూ ఆయన రాసిన పుస్తకాలు చదువుతూ ఉంటారు. ఒకసారి వివేకానందుడిది చిన్న కథ చెప్పారు, అది ఇప్పటికీ నాకు బాగా గుర్తు. ఒకసారి వివేకానందుడు గారు విదేశాల్లో మన ధర్మం మీద ఉపన్యాసం ఇస్తుంటే అసూయతో నిండిన ఒక వ్యక్తి కొన్ని పుస్తకాలతో వచ్చాడు. అతను తెచ్చిన పుస్తకాలలో హిందువులు పవిత్రంగా భావించే భగవద్గీతను అన్నిటికన్నా కింద ఉంచారు. వివేకానందుడితో ఆ వ్యక్తి, చూసావా హిందూస్వామి, మీ భగవద్గీత అన్నిటికన్నా కింద ఉంచాల్సిన పుస్తకం, దాని విలువ అన్నిటికన్నా తక్కువ అని వెటకారం చేశాడు. అప్పుడు వివేకానందుడు నవ్వి అతని చేతిలోని భగవద్గీతను తీసేశారు. అప్పుడు పైనున్న మిగతా మతాల పుస్తకాలన్నీ కింద పడిపోయాయి. చూసావా నాయనా, నా భగవద్గీతే అన్ని పుస్తకాలకు మూలం, ఆధారం. ఇది నీకు బాగా అర్థమైందనుకుంటా అని చిరునవ్వుతో సమాధానమిచ్చారు. ఇలాంటి కథలు, అనుభవాలు ఎన్నో మా చర్చల్లో దొర్లేవి. చదువు ఒక్కటే కాదు, వివేకం కూడా ఉండాలి. ఎవరైనా మనల్ని విమర్శిస్తే కూల్ డ్రింక్ బాటిల్లాగా ఎగసి పడకుండా మంచినీళ్ళ బాటిల్లాగా నిదానంగా సమాధానం చెప్పాలి అని నాకు హితం చెప్పారు. ఆయన మాటల ద్వారా నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. కానీ నాకు ఎన్ని మాటలు చెప్పిన ఆయన ఎవరో నిందించిన నిందకు ఇంత పని చేస్తారని అస్సలు ఊహించలేదు. మనమెప్పుడూ నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా నమ్ముతూ బతికేస్తామమ్మా. ఇప్పుడు నువ్వు కదలకుండా కూర్చొని ఉన్నావు అని అనుకుంటే అది అబద్ధం, ఎందుకంటే భూమితో పాటు నువ్వు కూడా కదులుతున్నావు. అది నిజం. చావు అనేది చేదైన నిజం, కానీ మనం మరణమే లేదు అని అన్నట్టు అబద్ధంలో బతికేస్తున్నాం అని వేదాంతం చెప్పిన మనిషి ఒక చిన్న అబద్ధం మూలాన చనిపోయాడు. నన్ను ఎవరైనా అకారణంగా నిందించినప్పుడు నేను బాధపడితే సూర్యుడిని మబ్బులు కొద్దిసేపు కప్పి ఉంచగలదు. అలానే నీ వ్యక్తిత్వం మంచిది అనే నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. మనల్ని ఎవరో ఏదో అన్నారని ఏడుస్తూ కూర్చోక సమాజానికి ఉపయోగపడే పని చెయ్యి. గుర్తుంచుకో, నిన్ను విమర్శించే వాళ్ళు ఉన్నారంటే నువ్వు ఏదో గొప్ప పని చేస్తున్నావని అర్థం. సద్గురు జగ్గి వాసుదేవు లాంటి వారినే నిందిస్తారు. ఇక నువ్వెంత, నీ బాధ చూసి 70% మంది భలే అయింది అని సంతోషిస్తారు, 30% మంది అసలు నీ బాధనే పట్టించుకోరు అని నన్ను ఓదార్చిన మనిషి ఈరోజు ఇలా నిర్జీవంగా పడి ఉన్నాడు. కన్నీళ్లతో తడిసి ముద్దైన కనురెప్పల్ని భారంగా మోసుకుంటూ ఆయన ఇంటివైపు అడుగులు వేశాను. వేలాది మంది ఆయన కోసం కంటతడి పెడుతున్నారు. వారిలో చాలామంది అమ్మాయిలే ఉన్నారు. దీన్ని బట్టే అర్థమవుతోంది ఆయన మీద పడిన నింద నిజం కాదని. నిందలు సులువుగా వేసేస్తారు, కానీ ఆ నిందలు భరించలేని ప్రాణం గాల్లో కలిసిపోయింది. నేను చేసిన తప్పేంట్రా అని ప్రశ్నిస్తున్న ఆయన కళ్ళను చూస్తూ ఏడ్చే ఓపిక కూడా నశించి ఆయన పార్థివ దేహం పక్కన అలా మౌనంగా కూర్చుండిపోయాను. ఆ అమ్మాయి కోసం పోరాటం చేసిన జనాలేరి, మూగబోయిన ఈ ప్రాణం కోసం ఉద్యమాలు ఎందుకు చేయట్లేదు? ఆ అమ్మాయి నా స్నేహితురాలే కదా. పేరు కల్పన, పేరుకు తగ్గట్టు ఏదైనా కల్పించగలదు. నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇలా జరుగుతుందని అది కూడా ఊహించి ఉండదేమో. ఏదో భావావేశంలో ఆయన మీద ఆ నింద వేసింది. అది కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుందేమో కదా తను చేసిన పనికి. చిత్రంగా దాని మీద మహాసానుభూతి వస్తోంది. అవును, మనిషిని బలి తీసుకున్నా అనే గిల్టీ ఫీలింగ్తో జీవితాన్ని ఎలా గడపగలదు? ఇలా ఆలోచించడం కూడా ఆయన పెట్టిన విద్యే కదా. గీత, నన్ను చాలా కొట్టారమ్మా, నేను చేసిన తప్పేంటమ్మా? వారి అమ్మగారిని నన్ను అడిగారు. మాకు ఓదార్చడానికి మాటలు కూడా రాలేదు. బంధువులు తలో మాట అంటూ దూరం జరిగినా ఇరుగు పొరుగు వారు ఇది నిజమే కాబోలు అని కళ్ళతోనే ఆయన చంపేస్తున్నా నేను మాత్రం ఆయన్ని నమ్మాను. ఆయన ఎలాంటి వారో నాకు తెలుసు. అందుకే అమ్మా నాన్న వద్దని చెప్పినా వినకుండా జైలు నుండి బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన్ని వెంటనే కలుసుకున్నాను. చెప్పమ్మా, నేను చేసిన తప్పేంటి? ఆ అమ్మాయి దేవాలయం లాంటి క్లాస్ రూమ్లో వాడిని ముద్దు పెట్టుకుంటుంటే ఇదేంటి అని మందలించాను. బయట ఎవరికైనా చెబితే ఆమె పరువు పోతుంది, తెలిసి తెలియని వయసు వారిది అని ఎవ్వరికీ చెప్పలేదు. అలాంటి నా మీద, ఆయన గొంతు మోగబోయింది. ఆమె వేసిన నిందలో నిజానిజాలు తెలుసుకోకుండా ఆయన్ని నడి రోడ్డులో అందరూ కలిసి కొట్టారు. ఎంత పరువుగా బతికిన వ్యక్తి ఆ అమ్మాయి చెప్పిన మాటలు నమ్మి చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇలాంటి చర్యలకు దిగితే పర్యవసనం ఇలానే ఉంటుంది. ఒక అమ్మాయి తనపై లైంగిక దాడి జరిగింది అని చెప్పిన వెంటనే డాక్టర్ని, మానసిక నిపుణులను సంప్రదించాలి. నిజం నిరూపణ అయ్యాక నేరస్తుణ్ణి అరెస్ట్ చేయాలి. ఇదే కదా చట్టం చెప్పేది. మరి ఏకపక్షాన నిర్ణయం తీసుకొని శిక్షించడానికి వాళ్ళకేం అధికారం ఉంది? కట్టలు తెంచుకున్న ఆవేశం కారణం కావచ్చు. మనం సాధారణ మనుషులం కదా. మన కళ్ళ ముందు ఒక తప్పు జరిగితే అది నిందించడానికి ముందుంటాం, కానీ మన తప్పులను మనం ఒప్పుకోం. ఆయన చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఎవరో అమ్మాయి తనను బస్సులో ఏడిపించాడని ఒక అబ్బాయిని అందరి కళ్ళ ముందు పట్టుకొని తన్నింది. ఆ తర్వాత అది కేవలం పబ్లిసిటీ కోసం ఆమె చేసిన పని అని తెలిసాక ఈ మాటలు చెప్పారు ఆయన. పాపం ఆ అబ్బాయిలాగే కుమార్ సార్ జీవితం ముగుస్తుందని అప్పుడు తెలియలేదు. తప్పుడు ఆరోపణలకు ఇంకో జీవితం నేలరాలింది. శుభం. మరిన్ని మంచి తెలుగు కథల కోసం మన తెలుగు కథలు .com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.